ఇంతవరకు వివేక చూడమణిలో సమాధి అభ్యాసాన్ని గురించి చెప్పుకున్నాం. సమాధి స్థితి అంటే ఏమిటి? ఆ స్థితిని మనం అందుకోవాలంటే మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? ఏ ప్రకారంగా మనస్సు ఆలోచనారహితమవుతుంది? ఏ రకంగా మనస్సు సంకల్పరహితమవుతుంది? ఎలా భావాతీతమవుతుంది? ఎలా కేవలంగా ఉంటుంది? దానికోసం మనం చేయవలసినటువంటి సాధన ఎలా ఉండాలి అనే విషయాల్ని మనం చెప్పుకుందాం. అయితే మనస్సు ఒక్క ఆలోచన కూడా లేకుండా ఆగిపోవటం అనేటువంటిది చాలా కాలం దీర్ఘకాలం సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. అది కూడా మన యొక్క మనస్సు ప్రపంచ విషయాల్లో ఇరుక్కోకుండా ఉన్నప్పుడు మాత్రమే. మనస్సు ప్రపంచంలో ఇరుక్కుంటా ఉన్నంత కాలము కూడా ఎంతకాలం నువ్వు సాధన చేసినా ఆ నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి అనేటువంటిది అందుకోవటం సాధ్యం కాదు. అందుకనే మనకి ఈ ప్రాపంచిక విషయాల పట్ల, వైభోగాల పట్ల వైరాగ్యం ఉండాలి. వస్తువుల పట్ల, విషయాల పట్ల మమకారం లేకుండా ఉండాలి, నిర్మమత్వం ఉండాలి. ఇలా ఎప్పుడైతే విషయాల పట్ల వైరాగ్యం ఉంటుందో, వాటి మీద మనకి ఆసక్తి తగ్గిపోతుందో, లేకుండా ఉంటుందో, అప్పుడే మనసు ప్రశాంతం కావటానికి అవకాశం ఉంటుంది. అటువంటి మనస్సుని ధ్యానంలో మనం గనక నిలిపినట్లయితే చివరికి అది సమాధిగా, అంటే ఆలోచనారహితంగా, సంకల్పరహితంగా ఉండిపోతుంది. అందుకే సాధన ఎలా చేయాలి, అభ్యాసం ఎలా చేయాలి అని ఇంతవరకు చెప్పుకొని, ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సపోర్ట్ చేయడానికి, అంటే ఈ అభ్యాసంలో మనం నిలిచి చివరికి ఆ నిస్సంకల్ప స్థితికి రావటానికి ఆ నిర్మమత్వం, అంటే మమకారం లేకుండా ఉంటాం, లేదా రాగం లేకుండా ఉంటాం, వైరాగ్యం, ఆసక్తి లేకుండా ఉంటాం, ఎట్లా దానికి మనం ఏమి సాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పుడు రెండవ అధ్యాయంగా మనకి చెప్పబడతా ఉంది. నిర్మమత్వం లేదా వైరాగ్యం, అందులో మొదట 373వ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. ఈ నిర్మమత్వం అంటే వైరాగ్యం అంటే ఎలా ఉండాలి ఏమిటి అనే విషయాన్ని 373లో చెప్తున్నారు. 373 చేరు. అంతత్యాగో బహిస్త్యాగో, విరక్తస్యైవ యుజ్యతే, త్యజత్యంతర్బహిస్సంగం, విరక్తస్తు ముముక్షయా, విరక్తస్య ఏవ. విరక్తుడైనటువంటి వాడికి, అంటే ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి చెందినటువంటి వాడికి, అటువంటి వాడు అంతస్త్యాగ. అంతస్త్యాగ అంటే మనస్సులో ఉన్నటువంటి విషయాసక్తిని విడిచిపెట్టాలి. బహిత్యాగ అంటే బాహ్యంగా ఉన్నటువంటి విషయాలను విడిచిపెట్టాలి. బాహ్యంగా ఉన్నటువంటి విషయాలను విడిచిపెడతాం, బహిత్యాగం. ఆ విషయాల పట్ల మనస్సులో ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెడతాం, అంతత్యాగం. ఇంకా చెప్పాలంటే విషయాలను విడిచిపెడతాం, బహిత్యాగం. విషయాల మీద ఆసక్తిని విడిచిపెడతాం, అంతత్యాగం. ఈ అంతత్యాగం, బహిత్యాగం, ఆ రెండు కూడా తప్పనిసరిగా అవసరమే. ఎందుకనంటే అదే ఇజ్జతే తగి ఉన్నది. ఎందుకనంటే ముముక్షయ, మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు, మోక్షం కావాలని కోరుకునేటువంటి వాడు, జన్మ సార్థక్యం చేసుకోవాలనుకున్నటువంటి వాడు, విరక్తస్తు, విరక్తుడై, ఈ ప్రాపంచిక విషయాల పట్ల విరక్తుడై, అంతః బహిః సంగం, అంతరంగంలోనూ బాహ్యంగాను ఈ ఆసక్తిని, ఈ సంఘభావాన్ని, ఈ అటాచ్మెంట్ని త్యజతి, విడిచిపెడతాడు. కాబట్టి ముముక్షమైనటువంటి వాడు విరక్తుడై విడిచిపెడతాడు. ఇక మోక్షం నాకేం అక్కర్లేదండి, ఏదో నాకు లౌకికమైన వ్యవహారాలు కావాలని అనుకుంటే వాడికి ఇంకా రాగం పెచ్చవుద్ది, కానీ విడిచిపెట్టడం అనేటువంటిది జరగదు. కోరికలు ఉంటాయి, ఆసక్తి ఉంటుంది, రాగం ఉంటుంది, వాటి కోసం ప్రయత్నం చేయటం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరైతే మోక్షార్థైనటువంటి వాడు ఉంటాడో, అంటే నాకు మోక్షం కావాలి, ఇంకా మళ్ళీ ఈ జన్మలు ఎత్తడం, ఈ జన్మల్లో దుఃఖాలు పొందటం నా వల్ల కాదు, ఇట్లా మళ్ళీ కోటానుకోట్ల జన్మలెత్తి ఇన్ని రకాలైనటువంటి దుఃఖాలు పట్టడం నాకు నా వల్ల కాదు, నాకు అక్కర్లేదు, కాబట్టి నా స్థితిలో నేను నిలబడతాను, నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆ నిర్ణయం ఎవరికైతే ఉందో అటువంటి వాడే ప్రాపంచిక విషయాల పట్ల విరక్తుడై ఉంటాడు. అదిగో అటువంటి వాడే ఈ అంతత్యాగం బహిర్త్యాగం అనేటువంటి రెండు త్యాగాల్ని కూడా చేయగలుగుతాడు. విరక్తుడైనటువంటి వాడు బహిర్త్యాగం అంతత్యాగం ఆ రెండు చేయాలి అన్నారు. అసలు త్యాగం అంటే ఏమిటి? విడిచిపెట్టడమే త్యాగం. త్యాగం అంటే విడిచిపెట్టడం. ఏం విడిచిపెట్టాలి అనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. బాహ్యంగా ఉండేటువంటి వస్తువుల్ని విషయాల్ని భోగాల్ని విడిచిపెట్టడం బాహ్యత్యాగం. బాహ్యంగా ఉండేటువంటి వస్తువుల్ని విషయాల్ని భోగాల్ని వీటిని విడిచిపెడతామేమో బాహ్యత్యాగం. అలాగే మనస్సులో వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని లేదా కోరికని లేదా వ్యామోహాన్ని వాటిని విడిచిపెడతామేమో అంతర్త్యాగం. కనుక ఈ రెండు రకాలైనటువంటి త్యాగాలు విరక్తుడైనటువంటి వాడు చేస్తాడు. అయితే ఎవరు చేయగలుగుతారు ఈ త్యాగాలు, ఈ రెండు త్యాగాలు, అంతత్యాగం బహిర్త్యాగం? ఒకసారి మనం కనుక ఆలోచించుకుంటే మనం చేయగలమా అని ప్రశ్న వేసుకున్నట్లయితే మనకే ఆన్సర్ తెలుస్తుంది. ఎవరు చేస్తారు? విరక్తులైనటువంటి వాళ్ళు చేస్తారు. ఈ త్యాగం ఎవరు చేస్తారంటే విరక్తులైనటువంటి వాళ్ళు చేస్తారు. విరక్తులు ఎందుకు అవుతారు అనంటే తాత్కాలికంగా కలిగేటువంటి కష్ట నష్టాలకి విరక్తులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తాత్కాలికంగా ఏదైనా ఒక కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ కలిగింది అనుకోండి, వెంటనే విరక్తి కలుగుద్ది. అసలు లోకంలో ఆత్మహత్యలన్నీ జరిగేది కూడా ఇలాగనే. అప్పటికప్పుడు ఏదైనా కనుక బాధ కలిగితే వెంటనే జీవితాన్ని ముగించాలని అనుకుంటారు. అది నిజమైనటువంటి వైరాగ్యం కాదు. వాళ్ళు నిజమైనటువంటి విరాగులు కాదు. ఎందుకనంటే ఈ కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు ఎవరికైతే చీ ఈ జీవితం ఎందుకని వైరాగ్యం వస్తుందో, ఈ కష్టాలు తొలగడంతో ఈ జీవితం అందమైనటువంటి పూలపాకులాగా ఉంటుంది. దీన్ని వదలాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలలేదు. అందుకనే వాళ్ళు ప్రపంచ వ్యామోహితులు, భోగాసక్తులు అవుతూ ఉంటారు. ఇంతకంటే ఇంతకు ముందుగా అన్నా కూడా ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటారు. అందుకనే వీటిని, ఈ వైరాగ్యాన్ని మనకి మూడు రకాలుగా చెప్తారు. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని. ఈ మూడు వైరాగ్యాలు ఎలాంటివి అంటే నిజమైన వైరాగ్యాలు కాదు, ఆపాత వైరాగ్యాలు అని అంటారు. అంటే ఈ మోసపూరితమైనటువంటి వైరాగ్యం, నాకు వైరాగ్యం వచ్చిందండి అని అనుకుంటే ఎంతసేపు పురాణం వింటూ ఉంటారు. ఆ పురాణాలు వినేటప్పుడు ఏంటంటే ఆ భక్తుల కథలో ఏవో వింటారు. అవి విన్నప్పుడు ఏమవుతుందండి, చీచి ఈ జీవితం ఎందుకండి, ఇక అట్లా కనుకుంటే వైకుంఠానికి పోవచ్చు అని అనుకుంటాం. అంతే ఆ నిమిషమే, మళ్ళీ మరు నిమిషంలో ఇక అది ఉండదు, మళ్ళీ వ్యవహారాల్లో పడిపోతారు, అసలు గుర్తు కూడా అది. అలాగనే ప్రసూతి వైరాగ్యం అంటారు. ప్రసూతి వైరాగ్యం అని అంటే తెలుసు, అంటే బిడ్డలు కనేటప్పుడు కలిగేటువంటి బాధ ఏదైతే ఉందో, అమ్మో మళ్ళీ ఈ బిడ్డలు కనటం అనేటువంటి బాధ నాకు అక్కర్లేదు అనుకుంటారు. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. మళ్ళీ వెంటనే ఆ బిడ్డను కంటం అంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్నే శ్మశాన వైరాగ్యం, మనిషి చనిపోయినప్పుడు సాధారణంగా అక్కడికి చేరినటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అయ్యో ఎటువంటి వాడండి, ఎటువంటి బ్రతికి బ్రతికాడండి, ఎంత జీవితాన్ని ఎట్లా గడిపాడండి మహారాజు, అయినప్పటికీ కూడా ఏమిటోనండి చర్చి వరకు ఏమో తెలుసుకెళ్ళేది, ఎంత సంపాదించాడు, అది చూడండి కొడుకులు ఎట్టు కొట్టుకుంటున్నారు అని ఇలాగా అప్పుడు వస్తారన్నమాట. మనం కూడా అంతేగా, ఎంత సంపాదిస్తే ఉంది, ఎంత ఇస్తే ఉంది, చర్చి వరకు ఇటు కొట్టుకొని చచ్చేవాళ్లే కదా, మనల్ని గురించి పట్టించుకునేవాడెవడు అని అప్పుడు వస్తుంది. కానీ ఆ నిమిషం పోయిన తర్వాత మళ్ళీ మామూలు ఎప్పుడు కలిగి. అందుకని ఈ వైరాగ్యాలు ఇవి కూడా నిజమైనటువంటి వైరాగ్యాలు కావు. ఒక ఆయనకి ఎవరికో గయ్యాలి భార్య ఉన్నాయి. ఈ గయ్యాలి భార్య ఉంది కాబట్టి చిచి నేను సన్యాసుల్లో కలుస్తానని పోయాడు. అక్కడికి పోయిన తర్వాత ఓ స్వామీజీ దగ్గరికి పోయి ఆశ్రమానికి పోయి ఏమండి నేను సన్యాసులు కలుస్తా అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు, ఏమిటండి ఈ సంసారం అసలు అనవసరమండి. ఓహో ఈ సంసారం మీద ఆయన వెరక్తి పుట్టిందేమో ఆయన ఎవరు అడిగితే చెప్పాడు, పెళ్ళం మాట ఏందండి, మాట్లాడితే ఎదురు తిరుగుద్ది తగాదాడుద్దండి, ఎక్కడండి అసలు ఏ దీంతో లాభం లేదండి నేను సన్యాసులు కలుస్తాను. ఓహో ఇదే అని వైరాగ్యం అనుకొని సరే ఒక నెల రోజులు ఆగమన్నాడు. ఉన్నాడు నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంటి మీద గాలి మెలింది అయ్యారు. గాలి మెలిన తర్వాత ఏమండి నేను ఒకసారి ఇంటికి పోయేస్తాను. ఎందుకయ్యా నీ పెళ్ళాం గయ్యాడు కదా, సన్యాసం తీసుకుంటా అన్నావు కదా, మరి ఇంటికి ఎందుకని? ఏమలేండి, ఏమన్నా మార్పు రాకపోద్దా, నేను 4 రోజులు ఇటు వచ్చాను కదా అని అన్నాడు. అంటే ఇలా ఉంటాయి ఈ వైరాగ్యాలన్నీ వాడు. కాబట్టి వైరాగ్యం అనేటువంటిది ఇలా వస్తే అది నిలిచేది కాదు. మరి ఎలా రావాలండి? ఎలా రావాలంటే ఒక సద్గురువు దగ్గర దీర్ఘకాలం శాస్త్రాలను శ్రవణం చేసి, ఈ శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేసుకొని లేదా మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేసి, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ భోగాలు కానీ విషయాలు కానీ ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ సత్యం కాదు, ఇవన్నీ నిజం కాదు అని తెలుసుకొని, వాటి మీద కోరికల్ని వ్యామోహాన్ని పెంచుకోకుండా, ఒకవేళ అలాగనే పెంచుకుంటే ఇదంతా నిరర్ధకమైనటువంటివి, ఇలాంటివి ఎన్ని సంపాదించినప్పటికీ కూడా నాకు నిజమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేవు అని తెలుసుకొని, పూర్తిగా మనస్ఫూర్తిగా గ్రహించి ఒక నిశ్చయానికి వచ్చి వాటి పట్ల వైముఖ్యం ఎవరైతే ప్రదర్శిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళది నిజమైనటువంటి వైరాగ్యం అవుతుంది. అంటే జ్ఞానంతో వైరాగ్యం రావాలి. అజ్ఞానంతో వైరాగ్యం వస్తే లాభం లేదు, జ్ఞానంతో వైరాగ్యం రావాలి. అలా కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ వ్యక్తులు కానీ భోగాలు కానీ ఏవి కూడా నాకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇవేవి నాకు అక్కర్లా, నాకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ స్థానం ఏమిటో నేను తెలుసుకోవాలా, తెలుసుకొని ఆ స్థానాన్ని నేను అందుకోవాలా, ఆ పరమాత్మలో ప్రవేశించాలా, ఆ పరమాత్మగా ఉండాలా, అప్పుడే నాకు శాశ్వతమైనటువంటి ఆనందం, నిత్యమైనటువంటి ఆనందం. కనుక అటువంటి ఆనందం కోసం వీటన్నింటినీ కూడా నేను విడిచిపెట్టేస్తాను అని ధైర్యంగా పట్టుదలతో వాటిని విడిచిపెట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళదే నిజమైనటువంటి వైరాగ్యం. ఇక వైరాగ్యంలో 2 రకాలు, అంతఃత్యాగం బహిర్త్యాగం అని నేను ఇందా చెప్పుకున్నాం. బహిర్త్యాగం అంటే వస్తువుల్ని విడిచిపెడతాం. నిజంగా చెప్పాలంటే వస్తువుల్ని విడిచిపెడతాం తేలికే, కానీ వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెడతాం చాలా కష్టం. ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నాకు అసలు లెక్క చదవలేదు, ఎంతైనా సరే త్యాగం చేసేస్తానంటాడు. ఆ 10 మంది కోసం ఒకసారి త్యాగం చేస్తే చేయొచ్చు, కానీ చేసిన తర్వాత మాత్రం అనవసరంగా కోతలు కోసాను, అనవసరంగా నా దగ్గరికి పోయి అని బాధపడతా ఉంటాడు. అంటే దాని మీద ఆసక్తి మాత్రం లోపలదు. అందుకని ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే బాహ్యమైనటువంటివి వదలటం తేలికే, కానీ ఆ వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తిని వదలటం మాత్రం చాలా కష్టమవుతుంది. అయితే పూర్తి విరక్తి మనకి ఎప్పుడు కలుగుతుంది? దృష్టి ఉన్నతమైనటువంటి లక్ష్యం మీద ఉన్నప్పుడు పూర్తి విరక్తి కలుగుతుంది. ఉన్నతమైనటువంటి లక్ష్యం అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మ మీద మనకి పూర్తి దృష్టి ఉండాలి. పరమాత్మ మీద ఉండాలి అని అంటే పరమాత్మ మీద ఉంటే నీకే లాభం, ఆ పరమాత్మ నేనేనని తెలుసుకోవాలి. అంటే మోక్షం కావాలి అనేటువంటి కోరిక ఉండాలి. ఈ మోక్షం కావాలనేటువంటి కోరిక ఎప్పుడైతే ఉందో తప్పకుండా నీకు విరక్త భావం కలుగుతుంది. అందుకని ఎవరైనా సరే వైరాగ్యం కలగాలంటే తీవ్ర మోక్షాపేక్ష ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. వైరాగ్యం కలగాలంటే తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉండాలి, ఊరిక మోక్షాపేక్ష కాదు, తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉండాలి. తీవ్రత ఎలా నిర్ణయిస్తామండి? ఏమండి మోక్షం కావాలనే కోరిక నాకు ఉంది, కానీ అది తీవ్రమా కాస్త తక్కువ తీవ్రమా ఏదో మామూలుగానా అనేది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే మోక్షం కోసం దేన్నైనా వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డప్పుడు అది తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష. మోక్షాన్ని అందుకోవటం కోసం దానికి ఏదైతే అడ్డం వస్తే దాన్ని వదులుకుంటావు. ఇప్పుడు నువ్వేదో పని చేయాలనుకున్నావు, ఆ పని చేయాలనుకుంటే ఏదైతే ఒకటి అడ్డం వస్తుందో, ఆ అడ్డం వచ్చింది ఎటువంటి విషయమైనా సరే దాన్ని కనుక వదలగలిగితే అప్పుడు నీకు నిజమైనటువంటి వైరాగ్యం అన్నట్టు. అలా కాకుండా అమ్మో ఇది వదిలితే ఎట్టా, దాని సంగతి తర్వాత చూసుకుందాం, ముందు దీని సంగతి చూద్దాం అని అనుకొని ఇటు వచ్చావా, అది తీవ్రమైనటువంటి వైరాగ్యం, తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష. మోక్షాన్ని అందుకోవాలంటే శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, సాధన చేయాలి. నీ శ్రవణానికి కానీ నీ సాధనకు కానీ ఏదైతే అడ్డం వస్తుందో, ఆ అడ్డం వచ్చినటువంటిది ఏదైనా సరే, ఎంత విలువైనదైనా సరే, ఎంత ఇష్టమైనదైనా సరే, దాన్ని వదలగలిగి ఉండాలి. అప్పుడే నీకు నిజమైనటువంటి తీవ్ర మోక్షాపేక్ష ఉన్నది. ఇప్పుడు మనం ఒక ఈ శాస్త్రం వినటానికే రావాలనుకున్నారు. ఈ రావాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న కారణాలు వస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న కారణాలు వచ్చినప్పుడల్లా మనం వాటి కోసం దీన్ని వదులుకోవటానికి సిద్ధపడ్డామని అంటే మనకి తీవ్ర మోక్షాపేక్ష ఉన్నట్టు కాదు. మా అబ్బాయి వచ్చాడండి, మా అమ్మాయి వచ్చిందండి, అదిగోనండి పక్కింట్లో వాళ్ళు పెద్ద పిల్ల అయిందండి, అదిగో ఎదురింట్లో భోజనాలు ఉన్నాయండి, అదిగో అదండి ఇదండి, ఇలాంటి వ్యవహారాలన్నీ అవి ముఖ్యమని అనుకుంటానే ఉంటారు. అప్పుడు అంత ముఖ్యమని అనుకున్నటువంటి వాటిని కూడా వదిలితే తప్ప, వాటికంటే ముఖ్యమైనటువంటి వాటిని కూడా వదులుకుంటే తప్ప నీకు తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉన్నట్టు కాదు. ఇది గిట్ రైట్. కాబట్టి నాకు తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉందా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు నిర్ధారణ చేసుకోవడానికి గిట్ రైట్ ఏమిటి అంటే, దేనైనా సరే దీనికోసం దేనైనా సరే నువ్వు వదులుకోవటానికి సిద్ధపడ్డావా లేదా అనేటువంటిదే ముఖ్యమైనటువంటి విషయం. దాంతో తెలుద్ది. అంతేగాని పద్యం వేసుకొని ఏమంటే వాళ్ళు చూడండి ఎటువంటి పరిస్థితులైనా సరే నేను దేన్నైనా వదిలేస్తా అని ఈ ఒక్కరోజు వచ్చారనుకోండి, అది తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష కాదు. ఇక్కడ ఏముందంటే నీ పద్యం నీకు నెగ్గించుకోవటం కోసం వస్తున్నావు. కనుక ఇలా కాకుండా నీవు ఈ శాస్త్ర శ్రవణానికి కానీ లేదా సాధన చేయటానికి కానీ ఈ రెండిట్లో దేనికైనా సరే నువ్వు గనక ఆటంకాల్ని అధిగమించకపోతే అది తీవ్ర మోక్షాపేక్ష కాదు. ప్రతి ఆటంకాన్ని కూడా పెద్ద చేసుకొని దానికోసం కనుక నువ్వు దీనికి ఆటంకాన్ని కనుక కలిగిస్తే అసలు మోక్షాపేక్ష నీకు ఉన్నట్టుగా. కాబట్టి మోక్ష సాధన కోసం చేసేటువంటి శ్రవణ మననాదులు కానీ జపధ్యానాది సాధనలు కానీ ఇతర సాధనలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాటికి ఆటంకం కలిగించేటువంటి విషయాలు ఎంత ముఖ్యమైనప్పటివి కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని ఎదిరించి నువ్వు వాటిని అవతలకి నెట్టగలిగినట్లయితేనే అప్పుడు నీకు నిజమైనటువంటి మోక్షాపేక్ష ఉన్నట్టు. లౌకిక జీవితంలో ఎంత ముఖ్యమైనటువంటి తప్పనిసరైనటువంటి ఆటంకాలు వచ్చినా వాటికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలా? మొదటి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 20 సంవత్సరాల నుంచి కలవకుండా ఉన్నటువంటి స్నేహితుడు వచ్చాడు, అదే టైంకి నువ్వు శాస్త్ర శ్రవణానికి రావాలా లేదా సాధనకి కూర్చోవాలా, అలాంటి సమయంలో నువ్వు ఏం చేయాలా? వాడికి ప్రాధాన్యత ఇవ్వాలనా దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి? వాడికి ప్రాధాన్యత ఉండదు, చాలా అవసరం. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి మీరు కలుసుకోవాలా, అటువంటి స్నేహితులు వచ్చాడు. కానీ ఇక్కడ నీకు మోక్షాపేక్ష కనుకుంటే అతన్ని కూడా ఆపేస్తావు, అంతే కూర్చో నా పని అయిన తర్వాత నేను మాట్లాడతా. లేదు దానికే నువ్వు కనుక లొంగిపోయావా, నీకు తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష లేనట్టే, ఇదే గుర్తు. కాబట్టి ఎటువంటి కష్ట నష్టాలకైనా వెనుదీయకుండా ఉండేటువంటి స్థితి కావాలి, అదే తీవ్ర ముముక్షుత్వం. అటువంటి తీవ్ర ముముక్షుత్వం కనుక ఉన్నట్లయితే పూర్తి వైరాగ్యం నీకు వస్తుంది. అటువంటి తీవ్ర ముముక్షుత్వం ఉంటే నీకు వైరాగ్యం అరచేతిలో అరటిపండు. ఎందుకనండి, ఇప్పుడు చెప్పుకున్నదిదే, దానికోసం నువ్వు దేన్నైనా వదులుకుంటున్నావంటే అది వైరాగ్యం కదూ. అందుకని అంతటి తీవ్ర ముముక్షుత్వం కనుక ఉంటే వైరాగ్యం ఖచ్చితంగా వస్తుంది. ఆ వైరాగ్యం కనుక నీకు ఉన్నట్టయితే నీ సాధన సక్సెస్. నువ్వు ఏ సాధనన్నా చేయి, ధ్యానం, సాక్షిభావన లేదా సమాధి అభ్యాసం, ఓంకార ఉపాసన ఏదన్నా చేయి, అది కాస్త సక్సెస్ కావాలి అంటే, అందులో నువ్వు విజయం సాధించాలి అని అంటే నీకున్నటువంటి ముముక్షుత్వం, తీవ్ర ముముక్షుత్వం కారణంగా. కాబట్టి విరాగ వైరాగ్యం, ఈ విరాగ అనేటువంటి పదంలోనే రెండు అర్థాలు ఉన్నాయి. విరాగ అంటే విగత రాగ అని ఒక అర్థం, విగత రాగ విశేషేణ రాగ, రెండు ఆపోజిట్. చూడండి గమ్మత్తు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విరాగ అంటే విగత రాగ అంటే రాగం పోవటం, పోయిన రాగం అంటే రాగం లేదని, అంటే ఆసక్తి లేదని. విశేషేణ రాగ బాగా రాగం ఉంటుంది. విగత రాగ అంటే రెండు అర్థాలు, అంటే అసలు రాగం లేదు అని, అంటే ఇష్టం ఆసక్తి లేదు, బాగా ఆసక్తి ఉంది, రెండు ఆపోజిట్ కదూ. మరైతే ఏమండి రెండింటిని వైరాగ్యం అని ఎలా అంటాం, రెండింటిని విరాగాన్ని ఎట్టంటాం అంటే, ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలు, వ్యవహారాలు, విషయాలు, వస్తువులు, భోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వదిలేయటమే విరాగం. మరి విశేషం రాగన్నారు కదా, భగవంతుడి మీద విశేషమైనటువంటి ఆసక్తిని చూపించడం ఏదైతే ఉందో అది కూడా విరాగం, అది కూడా వైరాగ్యం. అంటే భగవంతుడి మీద కనుక నువ్వు విశేషమైనటువంటి రాగాన్ని, విశేషమైనటువంటి ఆసక్తిని కనుక చూపిస్తే ప్రాపంచిక విషయాల పట్ల నువ్వు రాగాన్ని చూపించవు. ఈ రెండు కలిపితే విరాగ. భగవంతుడి మీద నువ్వు ఆసక్తి చూపించినా విరాగమే, ప్రాపంచిక విషయాల మీద నువ్వు ఆసక్తిని వదిలిపెట్టినా విరాగమే. అందుకనే విరాగ అనేటువంటి పదాన్ని ఇక్కడ ఈ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీనికి రెండు అర్థాలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి. కాబట్టి భగవంతుని మీద మమకారాన్ని పెంచుకొని ప్రాపంచిక విషయాల మీద మమకారాన్ని వదిలిపెట్టాలి. ఇదే మనకున్నటువంటి ఏకైక మార్గం. ఎందుకనంటే మన సమాధి అభ్యాసంలో మన మనస్సు ఆలోచనారహితం కావాలంటే, సంకల్పరహితం కావాలంటే వైరాగ్యం ప్రధానమైనటువంటిది. వైరాగ్యం మనకు ఉండాలంటే తీవ్ర ముముక్షుత్వం ఉండాలి. తీవ్ర ముముక్షుత్వం ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలుగుద్ది. తీవ్ర ముముక్షుత్వం అని అంటే మోక్షాపేక్ష, అంటే భగవంతుని మీద ఆసక్తి. అందుకని భగవంతుని మీద ఆసక్తి, ప్రపంచం మీద అనాసక్తి. భగవంతుని మీద ఆసక్తి ఉంటే ప్రపంచం మీద అనాసక్తి ఉంటుంది. ఈ ప్రకారంగా ఈ వైరాగ్యాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరిక బ్రహ్మనిష్ట, వైరాగ్యం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మరో శ్లోకంలో చెప్తున్నారు. 374వ శ్లోకాన్ని చూడండి. బహిస్తు విషయై సంగం తథాంతర మహమాదిభిః విరక్త ఏవ శక్నోతి త్యక్తుం బ్రహ్మణి నిష్ఠితః. విరక్త ఏవ, విరక్తుడైనటువంటి వాడు మాత్రమే బహిస్తు విషయై, బాహ్య విషయాల్లో సంగం, సంఘాన్ని అంటే సంఘభావాన్ని, అటాచ్మెంట్ని, తథా అలాగే అంతర అహమాదిభి, అంతర అంతరంగంలో ఉన్నటువంటి అహంకారం మొదలైనటువంటి వాటి మీద సంఘాన్ని త్యక్తుం శక్నోతి, విడిచిపెడతానికి సిద్ధపడతాడు, విడిచిపెట్టగలుగుతాడు. బ్రహ్మని నిశ్చిత, బ్రహ్మములో నిలిచిపోతాడు. ఇందాకేం చెప్పుకున్నాం, విరాగ అంటే విగతరాగ విశేషణ రాగ అని చెప్పుకున్నాం. అంటే ప్రాపంచిక విషయాల మీదనేమో విరక్తి ఉండాలా, పరమాత్మ మీదనేమో ఆసక్తి ఉండాలా. ఇప్పుడు దానికి మార్గం చెప్తున్నారు. ఏమిటదేనంటే ప్రాపంచిక విషయాలనేమో విడిచిపెట్టడము, బ్రహ్మం మీదనేమో ఆసక్తితో లేదా నిష్ఠ కలిగి ఉండటం. ఈ రెండు ఎప్పుడు జరుగుతుంది? విరక్త ఏవ, విరక్తుడైనటువంటి వాడు మాత్రమే. నిజంగా ఎవరైతే విరక్తుడవుతాడో, వైరాగ్యం అనేటువంటిది ఎవరైతే సాధిస్తాడో, అటువంటి వాడే బాహ్య విషయాల్లో సంఘభావాన్ని వదిలిపెడతాడు, అంతరంగంలో ఉన్నటువంటి అహంకారం మొదలైనటువంటి వాటి మీద సంఘభావాన్ని వదిలిపెడతాడు. ఇది చాలా ముఖ్యం, అహంకారం. ఎందుకంటే అహంకారం, నేను 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 అనేది అహంకారమే. ఇదే డూప్లికేట్ ఐ, ఇదే ఫాల్స్ ఐ, ఇదే నేను, ఇదే ప్రతిబింబం, నా మన యొక్క ప్రతిబింబం ఈ అహంకారం. ఈ అహంకారం నేను నేనంటున్నాం, ప్రతిబింబాన్ని చూసుకొని నేను నేను అని అంటున్నాం. ఈ నేను నేను అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారాన్ని కూడా విడిచిపెట్టి నేను నేనుగా ఉండాలి. ఈ అహంకారానికి ఆద్యమైనటువంటి అంటే మొదలైనటువంటి నేను ఏదైతే ఉందో ఆ నేనుగా ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు, విరక్తుడైనటువంటి వాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. బహిస్తు విషయ సంఘం, బాహ్యంలో ఉన్నటువంటి విషయాలతో ఉన్నటువంటి సంఘభావం. ఇప్పుడు బాహ్య విషయాలు అనేక ఉంటాయి, అవన్నీ కూడా మనకి సుఖాన్ని ఇస్తాయి అనేటువంటి భ్రమ కూడా ఉంటుంది మనకి. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి వస్తువులు, ఈ వస్తువులన్నీ మనకి సుఖాన్ని ఇస్తాయి అని మనం భ్రమపడుతూ ఉంటాం. భ్రమపడుతూ ఉంటాం కాబట్టి వాటి మీద కోరిక కలుగుద్ది, కోరిక కలుగుద్ది కాబట్టి వాటి మీద మమకారం కలుగుద్ది, మమకారం కలుగుద్ది కానీ వాటి తెచ్చుకోవాలని మనం తీవ్రంగా తప్పిస్తూ ఉంటాం. మరి త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే సుఖాన్ని ఇవ్వగలవు అనుకునేటువంటి వస్తువుని వదిలిపెట్టడం. సుఖాన్ని ఇవ్వగలవు అని నువ్వు భ్రమపడుతున్నావు, నిజంగా ఇచ్చేయి కాదు, సుఖాన్ని ఇస్తాయని భ్రమపడుతున్నావే, ఆ వస్తువులు నువ్వు వదలగలిగితే దాన్ని త్యాగం అన్నారు. అంతే తప్ప దూరంగా పారిపోవటం కాదు, వాటి మీద ఉన్నటువంటి మమకారాన్ని దూరం చేసుకోవాలి. వస్తువులకు దూరంగా పారిపోయినంత మాత్రాన అక్కడ ఇంకో వస్తువు తయారవుద్ది, కానీ వస్తువుల మీద ఉన్నటువంటి మమకారాన్ని నువ్వు వదిలిపెట్టుకోవాలి. కారణం ఏంటంటే ఈ లోకంలో ఏ వస్తువు కూడా మనకి సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇవ్వదు. ఏ వస్తువు సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇవ్వదు. మరి ఏమిటండి మనకి సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చేది? ఆ వస్తువు మీద ఉన్నటువంటి నీకు ఆసక్తి. ఇదిగో ఈ వస్తువు నాకు సుఖాన్ని ఇస్తుంది అని ఎప్పుడైతే అనుకున్నావో, ఆ సుఖాన్ని ఇస్తుందని కోసం దానికోసం ప్రయత్నం చేస్తావు. అప్పుడు ఆ ప్రయత్నంలో నువ్వు గనక దాన్ని సాధించలేకపోయావనుకో, అప్పుడు దుఃఖం వస్తుంది. అలాగనే ఏ వస్తువు అయినా సరే దుఃఖాన్ని ఎందుకు ఇవ్వదనంటే, అసలు వస్తువు దుఃఖాన్ని ఇవ్వదు. ఒక వస్తువు ఉంది, దాన్ని తెచ్చుకోవడానికి నీకు అవకాశం లేదు. ఆ వస్తువు మీద నీకు ఆసక్తి ఉంది, తెచ్చుకోలేవు అంటే దానికి దానికి కావాల్సిన డబ్బు నీ దగ్గర లేదు, అప్పుడు నీకు దుఃఖం. కాబట్టి దుఃఖం అనేటువంటిది వస్తువులో లేదు, ఆ వస్తువుకి సంబంధించినటువంటి నీ భావనలో మాత్రమే ఉంది. అందుకనే ఆ వస్తువులు ఎప్పుడు కూడా సుఖాన్ని దుఃఖాన్ని ఇవ్వవు అనేటువంటి విషయం తెలుసుకొని అంతరంగంలో ఉన్నటువంటి నీ భావాన్ని సరి చేసుకోవాలి. అలాగే అంతః అహమాదిభి, నేను అనేటువంటి అహంకారం, ఇది అంతర విషయం, దీన్ని కూడా వదలాలి. ఈ అహంకారాన్ని వదలాలి. ఈ దేహం నేను అనుకోవటం, ఈ దేహానికి చెందినటువంటి వాటిని నావి అని అనుకోవటం, ఏదైతే ఉందో దాన్ని వదిలేసింది. దేహం నేను అనుకోవటం వదిలేయాలి, దేహానికి సంబంధించిన నావి అనుకోవటం వదిలేయాలి. దేహం నేను అనుకోవటం అహంకారం, దేహానికి సంబంధించిన నావి అనుకోవటం మమకారం. ఈ అహంకారం మమకారాలే అజ్ఞానం, ఈ అజ్ఞానమే మన దుఃఖానికి కారణం. కాబట్టి మన దుఃఖం పోవాలంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలంటే అహంకారం మమకారాలు పోవాలి. అహంకారం మమకారాల్లో అహంకారం పోతే మమకారం కూడా పోద్ది, మమకారం పోతే అహంకారం పోదు, మమకారం పోతే ఇంకో మమకారం పుట్టుద్ది అహంకారం ఉంటే. అందుకని అహంకారం పోవాలి. కాబట్టి అహంకారం పోవటం అంటే ఈ దేహమే నేను అనేటువంటి భావన పోవాలి. దేహమే నేను అనేటువంటి భావన పోవాలంటే నేను ఆత్మను అనేటువంటి భావన స్థిరంగా ఉండాలి. అందుకని ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మను అని ఈ అహంకారానికి దూరంగా జరిగి మనం ఉండాలి. కాబట్టి అన్ని ఆలోచనలు మనం వదిలిపోవాలి, మనకి వదిలిపోవాలి అని అంటే ఈ అహంకారం వదిలితే చాలు. ఎందుకనంటే అహంభావన ఇదం భావనని రమణ మహర్షి చెప్పారు. అహంభావన అంటే నేను అనే భావన, నేను అనే భావన ఉన్నంతకాలం ఇదం భావనలు వస్తానే ఉంటాయి. ఈ ఇదం భావనలన్నీ పోవాలంటే అహంభావన పోతే సరిపోతుంది. కాబట్టి ఈ చెట్టుకి ఉన్నటువంటి మూలం ఏదైతే ఉందో అది ఉన్నంతకాలం మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయి, పూలు కాయలు వస్తూనే ఉంటాయి. అది కనుక కట్ చేస్తే ఇవి రావు. అందుకని అహంకారం అనేటువంటి మూలాన్ని ఛేదించాలి. అందుకని వస్తువుల మీద ఉన్నటువంటి కోరికల్ని వదిలితేనే విరక్తుడు అవుతాడు. వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తిని, విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తిని వదిలితేనే విరక్తుడు అవుతాడు. ఇలా విరక్తుడై అన్ని కోరికల్ని, అన్ని ఆలోచనల్ని, అన్ని సుఖాలని, అన్ని భోగాల్ని వదిలితే అప్పుడు నీ దృష్టి ఎక్కడుంటుంది? ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తిని వదిలితే ఇప్పుడు నీ దృష్టి ఎక్కడుంటుందంటే పరమాత్మ మీదకి వస్తుంది. శాశ్వతమైనటువంటి సత్యం ఏదైతే ఉందో దాని మీద నిలబడుతుంది. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మం. ఇలా ఆలోచనలన్నీ కూడా బ్రహ్మంపై గనక పోతే, బ్రహ్మ ధ్యానంలోనే గనక ఉన్నట్లయితే బ్రహ్మములో చరించేవాడి అవుతాం. దీన్నే బ్రహ్మచర్యం అని అన్నాడు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మములో చరించుట. బ్రహ్మములో చరించుట అంటే ఎప్పుడు బ్రహ్మాన్ని గురించినటువంటి ఆలోచనల్లో ఉండటమే. కాబట్టి ఇలా ఎప్పుడైతే బ్రహ్మములోనే చరిస్తూ గనక ఉన్నావో అప్పుడు వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తి పూర్తిగా తగ్గిపోద్ది. ఇది కూడా ఇలా చెప్పుకున్నటువంటి విషయం. పరమాత్మ మీద ఆసక్తి ఉంటే ప్రపంచం మీద ఆసక్తి కాస్త పోదు. అసలు శాస్త్రం తెలియనటువంటి వాడు వస్తువుల మీద వ్యామోహాన్ని వదిలిపెట్టాలని తెలియదు, వాడు వదిలిపెట్టలేడు. ఒకవేళ వదిలాడంటే, వస్తువు మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదిలాడంటే మరొక వస్తువు మీద వ్యామోహం ఉంటాను, దీని మీద వదిలేడు. అదే ఇది వద్దండి అన్నాడంటే ఇంకోటి ఏదో కావాలని వాడికి గుర్తు, అంటే అది కావాలి కాబట్టి దీన్ని వదిలేడు. అంతే తప్ప విరక్తి పుట్టి వైరాగ్యంతో వదలటం కాదు. అందువల్ల సద్గురువుల ద్వారా వేదాంత విజ్ఞానాన్ని శ్రవణం చేసి హృదయగతం చేసుకున్నటువంటి వాడు నిత్యమైనటువంటి వస్తువు పరబ్రహ్మని పరమాత్మని, మిగిలినటువంటి అన్ని కూడా తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం, అన్ని కూడా అనిత్యమైనటువంటి వస్తువులు, శాశ్వతమైనటువంటివి కాదు, ఇవి నిజమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవి కాదు, ఈ లౌకికమైనటువంటి వస్తువులను తెలుసుకొని అన్ని ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద మోహాన్ని, ఆసక్తిని వదిలిపెట్టేస్తాం. కాబట్టి బ్రహ్మములో నిరంతరము నిలిచినటువంటి వాడు తేలిగ్గా వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెడతాడు. అన్ని ప్రాపంచిక విషయ వస్తువుల మీద ఉన్నటువంటి భ్రమని, మోహాన్ని తుడిచిపెట్టగలుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, నిరంతరము బ్రహ్మం మీదనే మన ఆలోచన ఉండాలి. ఆ బ్రహ్మం మీద నిరంతరం మన ఆలోచన ఉండటానికి అనుగుణంగా మనం ఏ సాధన చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడు బ్రహ్మాన్ని తలుచుకుంటా ఉండటం మనకి విసుగ్గా ఉండొచ్చు. ఏమంటే ఎప్పుడు ఎట్టు కుదురుద్దండి. అందుకని మనకు కొన్ని రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. నిరంతరము బ్రహ్మం మీద ఆలోచన ఉండాలి అని అంటే జపం పనికొస్తుంది, ధ్యానం పనికొస్తుంది. కానీ ఎప్పుడు జప ధ్యానాలు చేస్తే కూర్చుంటావు రోజల్లా, అది కుదరదు. అందుకని రోజల్లా దైనందిన జీవితంలో సాక్షిభావం సక్రియ ఉపయోగపడు. సాక్షిభావంలో బ్రహ్మభావం లేదు. సాక్షిభావంలో ఏముందంటే అహంకారాన్ని వదలటం ఉంది. అది అహంకారాన్ని దూరం చేస్తాం అంటే ఈ అహంకారాన్ని నువ్వు చూస్తుంటావు. ఈ అహంకారాన్ని, అహంకారం చేసేటువంటి వృత్తుల్ని, పనుల్ని, వాటన్నింటినీ చూస్తూ ఉంటావు. అది చూస్తూ అంటే నేను కాదు, ఆ చేస్తున్నది నేను కాదు, ఆ చూస్తున్నది నేను కాదు, ఆ వింటున్నది నేను కాదు, ఆ తింటున్నది నేను కాదు అని వాటికి దూరంగా జరుగుతావు. మరి నేను కాదు, నేను కాదు, నేను కాదు అన్నప్పుడు మరి నేనెవరిని అనేటువంటి క్వశ్చన్ ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు లోపల వస్తుంది. అలా వచ్చినప్పుడు నేను ఆ పరబ్రహ్మాన్ని, పరమాత్మని అనేటువంటి ఆలోచన నిలబడి. ఈ ప్రకారంగా మనం సాధనలను మలుచుకోవాలి. ఎందుకంటే ఒకే సాధన ఎప్పుడు చేస్తే విసుగు వస్తుంది, ఫెటీక్ అంటారు ఇంగ్లీష్లో. ఆ విసుగు వస్తుంది, అలసట వస్తుంది. కాబట్టి అటువంటి అలసట లేకుండా సాధనల్ని మనం మార్చుకుంటా ఉండాలి. ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదలాల్సినటువంటి మాట నిజమే. కానీ ఆ సాధన మనకు కొంతవరకే సఫలమవుతుంది. ప్రాపంచిక వస్తువుల మీద వ్యామోహాన్ని వదలాలి అని అంటే మనం ఎంత అనుకున్నా ఆ సాధన పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఏదో కొద్దిసేపు వదలాలి అనుకుంటాం, వదులుతూనే ఉంటాం, మళ్ళీ వెంటనే మనకి ఆ వ్యామోహం అనేటువంటి కలుగుతుంది. అయితే ఎవరు పూర్తిగా బ్రహ్మమునందే మనస్సు నిలుపుతారో వాళ్ళకి మాత్రం ఈ ప్రాపంచిక వస్తువుల మీద వ్యామోహం పోవటం అనేది సాధ్యమవుతుంది. అంటే బ్రహ్మములో నిలవటానికి అవసరమైనంత వైరాగ్యాన్ని ముందు సాధించుకుంటే, అంటే పూర్తి వైరాగ్యం కాదు, బ్రహ్మములో నిలవటానికి కొంత వైరాగ్యాన్ని కనుక మనం సాధించుకుంటే బ్రహ్మములో నిలిచినంత వల్ల పూర్తి వైరాగ్యం వస్తుంది. అందుకని వైరాగ్యానికి, బ్రహ్మములో నిలవటానికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఇది జాగ్రత్తగా గమనించకపోతే ఏమండి, మీరు వైరాగ్యం వచ్చిన తర్వాత బ్రహ్మభావం చేయాలన్నారు కదా, మరి ఇప్పుడే ఎందుకు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమండి, బ్రహ్మభావం చేస్తుంటే వైరాగ్యం వస్తుందన్నారు కదా, కాబట్టి నాకు ఏ వైరాగ్యాల మీద నేను బ్రహ్మభావం చేస్తానండి, అట్లా కుదరదు. కానీ నువ్వేం చేయాలంటే బ్రహ్మభావన చేస్తూ ఉండాలా, వైరాగ్యానికి ప్రయత్నం చేస్తూ ఉండాలా. వైరాగ్యానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రహ్మభావంలో కొద్దిసేపు అయినా నువ్వు నిలవటానికి అవకాశం కలుగుద్ది. అప్పుడప్పుడు మీరు అంటుంటారు, ఏమండి ఒక్క నిమిషం కూడా నా మనసు నిలవట్లేదు, పరిగెత్తా ఉంది అని అంటారు. ఎందుకు పరిగెత్తా ఉంది, అక్కడ ఏదో ఉంది దాని మీదకి పరిగెత్తా ఉంది, దీనికి అలవాటు, ఈ మనసుకు అలవాటు అటు పరిగెత్తడం. నీకు ఇష్టమైనటువంటి వస్తువులు ఉన్నాయి, నీకు ఇష్టమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి, ఆ వ్యవహారాల మీదకి పోతా ఉంటుంది. అందుకని ఆ వ్యవహారాలు కాస్త కొద్దిగా నేను తగ్గించుకుంటే అప్పుడు మనసును కొంచెం నిలపడానికి వీలవుద్ది. కొంచెం నిలపడానికి వీలయ్యి ఆ బ్రహ్మాన్ని కనుక తలుచుకోవటం జరిగితే, ఈ బ్రహ్మాన్ని తలుచుకోవటం వల్ల ఇంకొంచెం ఆ వైరాగ్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది. దీంట్లో గట్టిగా నిలబడితే అది పూర్తిగా పోతుంది. అందుకని వైరాగ్యము, బ్రహ్మభావన రెండు కూడా సైమల్టేనియస్గా, అంటే ఒక్కసారిగానే రెండింటినీ కూడా సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ఉన్నత లక్ష్యం. బ్రహ్మభావన, బ్రహ్మం మీద మన యొక్క దృష్టి, ఇది ఉన్నత లక్ష్యం. కాబట్టి ఉన్నత లక్ష్యం అంటూ లేకపోతే వైరాగ్యం అనేటువంటిది అసంభవం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా విషయాలు కనుక మనం ఆకర్షించినప్పటికి కూడా మనం బ్రహ్మభావంలో నిరంతరము కనుక ఉంటే, ఒకవేళ ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా విషయ వస్తువుల వైపు మనసు తిరిగినా సరే వెంటనే మనసు మళ్ళీ అది వెనక్కి వచ్చేస్తుంది, దాని అంతటిదే వచ్చేస్తుంది. ఎందుకనంటే మనసుకి బ్రహ్మం వైపు పోవటం అలవాటు చేసాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే మనసుని ప్రపంచం వైపు పోవటం మనం అలవాటు చేసాం. ఏమంటే నేను చేయలేదండి అని అంటారేమో, చేశాం ఇప్పుడు కాదు, కోటాను కోట్ల జన్మల నుంచి చేశాం. అందుకని మనం ఎవనన్నా, కాదన్నా, వద్దన్నా, ఏం చేసినా మనసు అటు పోతానే ఉంటాం. ఇప్పుడు అలాంటి మనసుని పరమాత్మ వైపు తిప్పటం కనుక అలవాటు చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే, అలవాటు చేసేటప్పటికల్లా ఈ వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది, పరమాత్మ వైపు తిరగటం దానికి అలవాటు అవుద్ది. అందుకని మనం ఖాళీగా వదిలిపెట్టినా కూడా అది కొంత ఇటు తిరగాలనుకుంటుంది కానీ అటు పోవాలనుకుంటుంది. ఈ ప్రకారంగా మనం బ్రహ్మ భావన, బ్రహ్మ నిష్ఠ అనేటువంటి దానిలో ఉండటానికి ప్రయత్నం చేయాలా? అలా కనుక ఉంటే పూర్తి వైరాగ్యాన్ని సాధించడానికి వీలవుతుంది. ఇంతవరకు చెప్పి మోక్షానికి ముఖ్యంగా కావాల్సినటువంటి రెండు సాధనల్ని తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. అద్భుతమైనటువంటి శ్లోకం అది, మనం రేపు చెప్పుకుందాం. ఓంకారోపాసన చేసేటప్పుడు అకారం మీద మీరు విశ్వుణ్ణి ఆరోపణ చేయాలని చెప్పాం. దానికి మూడు విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ విశ్వుడు నేను కాదు, ఈ విశ్వుడు నేను కాదు, ఈ విశ్వుడి యొక్క కర్మలతో కానీ వాడి యొక్క సుఖ దుఃఖాలతో కానీ నాకు ఏ సంబంధము లేదు. ఇది భావనా రూపంలో భావించండి. ఇది ఊరికినే మాట అనుకోవటం కాకుండా అది ఒక భావనగా, మనస్ఫూర్తిగా దాంతో నాకు సంబంధం, వీడితో నాకు సంబంధం లేదు, వీడితో నాకు సంబంధం లేదు, వీడు నేను కాదు, వీడితో వీడి వ్యవహారాలతో నాకు సంబంధం లేదు, వీడిని నేను కేవలంగా చూస్తున్నాను అని ఇంతవరకు చేసి చివరి నిశ్శబ్దంలో మరి నేనెవరిని అనేటువంటి దాంట్లో అలాగే నిలబడిపోయింది. కాబట్టి ఈ డూప్లికేట్ నేను, నేను కాదు, కాబట్టి వాడి వ్యవహారంతో నాకు సంబంధం లేదు, నేను కేవలంగా ఉండేటువంటి ఆత్మని అని కేవలంగా ఉండండి. రైట్, గాలి పీల్చుకోండి. మొదటి ఓంకారం చైతన్యాన్ని ఏ కోరికలు లేని నిరూహుణ్ణి, అందుకే నాకు ఏ ఆలోచనలతో పని లేదు, కోరికలు ఆలోచనలన్నీ విశ్వుడివి, నాకు ఏమీ లేవు, నేను కేవలంగా ఉంటాను, నేను దివ్యమంగళ స్వరూపాన్ని, నిశ్చలంగా ఉండండి, దేనికి చెలించకండి, నేను దేహం కాదు. సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం అలాగే ఉండండి. రెండవ ఓంకారం నిశ్చల స్థితే బి స్థితి. కేవలంగా ఆనంద స్వరూపులు మీరు.
మూడవ ఓంకారం Thank you.